ఇంకా అఖండ దీపము మనం వెలిగించబోతున్నాము.
బాధ పెడితే నేను బాధ పెట్టానా అండి? ప్రకృతిలో ఈక్వేషన్స్ కి సావు లేదు. డోంట్ పుట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇన్ నేచర్. ఈక్వేషన్స్ ఏం పనిచేయవు. నేను అదే పొలంలో అదే విత్తనాలు నాటాను, మా పక్క వాడికి ఇంత ఈల్డ్ వచ్చింది, నాకు అంతే ఈల్డ్ వచ్చింది అంటే నేను ఈక్వేషన్ వేస్తున్నావా? వేస్తే లాభం ఏముంది? మనకు రాదు ఈక్వేషన్. ఈక్వేషన్స్ పలుకో అక్కడ, మీ యాక్షన్స్, మీ చర్యలు పలుకుతాయి అక్కడ. ఇంచేత ఈ అహింస అనేటటువంటిది యమ నియమాలలో చాలా ముఖ్యమైనది. ఈనాడు అన్ని యాక్సిడెంట్స్కి ఏరోప్లేన్ క్రాష్ కొట్టుకుని చనిపోతున్నారు అంటే కర్మ కాదు, అది ప్రారంభం కాదు, అలా చావాల్సిన అవసరం లేదు మొర్రు అని గురువులు ముట్టుకుంటూ ఉంటే ఒక్కడు వాళ్ళ మాట వింటలేదు. మన హెడ్లైన్స్ పేపర్ తీస్తే ఇదే వేస్తావా, నువ్వు హింస గురించి రాస్తావు తప్ప ఆనందదాయకమైనటువంటి ఒక సంఘటన పేపర్లో వేయము. నువ్వు నిద్ర లేవగానే అది చదువుతావు. నీ యొక్క మానసిక స్థితి డే బై డే ఏ స్థితికి వెళ్తుందో మీరు ఊహించుకోండి. అంచేత ఈ క్లాసెస్లో వేదాంతం గురించి మనం మాట్లాడుకోవటం లేదు. మీకు దమ్ము ఉంటే మీ జీవితాలు మారిపోవాలి అంటే ముందు న్యూస్ పేపర్లు చదవటం మానేయండి. మీరు మీకు కావాల్సినటువంటి న్యూస్ ఆటోమేటిక్గా మీ చెవులకు వస్తుంది. మీరు విన్నా వినక్కర్లేకపోయినా మీ ఎందుకు చదవటం? వాడక్కడ కొట్టుకున్నాడా, వీడు ఇక్కడ కొట్టుకున్నాడా, వీడు చచ్చాడా, వాడు చచ్చాడా, ఎందుకు? మీకు చదివి ఏం చేస్తారు? మీరు ఏం చేస్తున్నారు? అదంతా చదివి నాకు చెప్పండి. ఒక మేక్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ జరిగింది ఒక ఊళ్ళో. అందులో ఓ వృద్ధ దంపతులకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? జడ్జెస్ అందరినీ రకరకాల క్వశ్చన్స్ వేసిన తర్వాత ఒక క్వశ్చన్ వేశాడు, మీ జీవితాలలో మీరు అసలు కొట్టుకున్న భార్యాభర్తలు కీచులాడుకున్నటువంటి సంఘటనలు ఎన్నున్నాయో రఫ్గా చెప్పండి అని. ప్రతిరోజు కొట్టుకుంటూనే ఉంటాడు, ఉప్పు ఎక్కువైందనో అది తక్కువైందనో, పక్కింటి వాళ్ళు ఎంత బాగా వంట చేస్తారో నీకు వంట రాదను, నీకు తెలీదు, పక్కింటి వాడు కూడా మీ ఇంటి గురించి అదే చెప్తున్నాడు కదా. ఇలాంటి కీచులాటలన్నీ రికార్డ్ చేసుకుంటే రోజుకు 20 30 గ్యారంటీగా ఉంటాయి. అలాగా వాళ్ళ 40 జీవితాల్లో ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళు ఏంటి గ్యారంటీగా రాశారంటే, మా జీవితాలలో మేము ఎప్పుడు కూడా పబ్లిక్ అంతా అంటే వాడు చెప్పాడు. లేచి మొదటి రోజే మేము నిర్ణయానికి వచ్చాము, చిన్న చిన్న విషయాలలో నీ ఇష్ట ప్రకారం జరగని భార్యకి భర్త గ్రాంట్ చేసేట. ఏం గ్రాంట్ చేశాడు? చిన్న చిన్న విషయాలు నీ ఇష్ట ప్రకారమే జరగని, పెద్ద పెద్ద విషయాల్లో నువ్వు నాకు అడ్డు తగలకూడదు, ఒప్పుకుంటావా అన్నాడు. సరే మేము ఒప్పందానికి వచ్చేసాం. ఇంకా అలాగే జరుగుతుందండి, చిన్న చిన్న విషయాలు నేను మాట్లాడటం లేదు, పెద్ద పెద్ద విషయాల్లో మాత్రం ఆవిడ చచ్చినా నన్ను ఎదిరించదు అన్నాడు. అద్భుతం, ఎలా మీరు ఇది సాధించగలిగారు? ఒక ఉదాహరణ ఇవ్వండి అన్నాడు. పిల్లవాడికి ఏ డ్రెస్ కొనాలి, ఏ స్కూల్లో చేర్పించాలి, ఏ వంట చేయాలి, ఇంటికి ఏ బంధువు రావచ్చు, ఏ బంధువు రాకూడదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను కలగజేసుకోనండి, మా భార్య ఏం చెప్తే అది చేస్తానన్నాడు. మరి పెద్ద విషయాలు ఏంటన్నాడు? అమెరికా పాకిస్తాన్ యుద్ధం చేసుకోవచ్చా, రష్యాలో ఉన్నవాళ్ళు ఏం భోజనం చేయాలి అనే పెద్ద పెద్ద విషయాలు నేను మా ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ పూర్తిగా నాతో ఏకీభవిస్తుందండి, మా ఇద్దరి మధ్యన యుద్ధాలే లేవండి అన్నాడు. అంచేత మన జీవితాలలో కొంచెం ఇలాంటివి అర్థం చేసుకుంటే అసలు ఏ కష్టాలు రావు, ఏ బాధలు రావు, ఎవడు కావాలని ఉప్పు ఎక్కువ వేయడు, ఎవడు కావాలని వంట చెడగొట్టడు, సంవత్సరం వల్ల కమ్మగా తిని ఒక్కరోజు ఉప్పు ఎక్కువైపోయింది అని మీరు యుద్ధరంగం చేసేస్తే ఇంటిని ఎవడు తప్పుది, మూర్ఖత్వమే కదా. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు సర్దుకుపోండి. కావాలని ఎవడు వంట పాడు చేయడు, చేస్తాడా? అంచేత ఈ వే ఆఫ్ థింకింగ్, ఏ వే ఆఫ్ అప్రోచ్ అహింస అంటాం మనం. ప్రతి అడుగున ఇది మీ జీవితానికి ఉపయోగపడుతుంది, ఒక రక్షా కవచంగా పనిచేస్తుంది. మీకు ఇతరులని బాధ పెట్టని వాడికి ఎవడు వాడిని బాధ పెట్టలేడు. హిరణ్య కశిపుడు లాంటి వాడు ప్రయత్నించినా కూడా బాధ పెట్టలేడు. అందుకు అది చదవమనేది, భాగవతం చదవమనేది. పొద్దున్న చెప్పాను కదా భాగవతం గురించి, అంటే నేను పొద్దున్న చెప్పిన టాపిక్కే కంటిన్యూ చేస్తున్నాను. అహింస నేర్చుకోండి మొట్టమొదట, తత్సన్నిధో వైరత్యాగ, అతని దగ్గర ఇంకా ఎటువంటి వైరము ఉండదు. రెండోది అస్థేయము, దొంగతనం చేయకుండా ఉండడం. ఈ దొంగతనం అంటే ఏంటో కాస్త అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు కర్మయోగంలో ఎవడైతే తన కోసము మాత్రమే వండుకుంటాడో వాడు దొంగ అని ఒక చిన్న సర్టిఫికేట్ పడేశాడు. మనం వండుకుంటాం, భోజనానికి టైం అయింది, స్నేహితుడు వచ్చాడు, వెళ్ళిపోతే బాగుంది వీడు భోజనం చేయొచ్చు, వాడితో చెప్తూ ఉంటాం కూడా, వాడు విండు వాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి, పోనీ ఇవాళైనా ఇక్కడ కమ్మగా తిందామనేమో, మనకి తెలియదు వాడి మనసులో ఏముందో. చాలా ఒక గంట అయిపోయింది, వాడు వెళ్ళిపోయిన తర్వాతే మీరు భోంచేస్తారు తప్ప. మనం భోంచేస్తున్నప్పుడు ఇతరుల్ని ఆహ్వానించేటటువంటి అలవాటు లేదు, చాలా తగ్గింది అది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, అది రైటా తప్ప. నేడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, నేడున్నటువంటి మానసిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు అన్నది నాకు తెలుసు. కానీ మన పరిస్థితులు కాదుగా ప్రకృతి చూసేది, అది తన నియమాన్ని తను చూసుకుంటుంది. ఉన్నది సర్దుకు తినగలగటం, వచ్చిన టైంకి మనం ఏదైనా తింటూ ఉంటే ఇతరులకి పెట్టగలగటం, పోయిందని. అసలు ఇతరులు రాకూడదు, తల్లిదండ్రులే రాకూడదు, అన్నదమ్ములే రాకూడదు. నీకు నువ్వు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక ప్రిజన్ హౌస్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు కారాగృహంలోకి వెళ్ళిపోతున్నావు. నీకు తెలియకుండానే చాలా సంకుచితమైనటువంటి మానసిక స్థితి అయిపోయి నీకు విశాలమైనటువంటి సంపద కావాలి అంటే అలా వస్తుంది, రాదు. అస్థేయము, నోట్తో అనేస్తాం, దానే దానే పే లిఖా హే కానే వాలే కానా, నోట్తో అంటాం. పెట్టము ఫ్రిజ్ సర్దిపెట్టి అని చెప్పేవారు ఈకే గారు దాన్ని. ఫ్రెష్ కూరలు పొద్దున్నే వెళ్ళి తీసుకొస్తాడు భర్త, భర్త కాకపోతే భార్య వెళ్ళి తెచ్చుకుంటుంది. మనం ఆ డిస్కషన్లో పడద్దు ఇప్పుడు. ఫ్రెష్గా కూరలు తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్ తెరిచి ఫ్రిడ్జ్లో పెడతాం. పెట్టగానే 5 రోజుల కింద తెచ్చినటువంటి కూరలు ఇంకా మిగిలి ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్న కూరలు అక్కడే ఉంచి ఎండిపోబోతున్నటువంటి కూరలు వండుకుంటాం. మనం ఎండిపోబోతున్నటువంటి కూరలు వండుకుంటాం, మీ జీవితాలు కూడా ఎండిపోతాయి. మా పిల్లలకి వంట పెట్టడం లేదండి, మా పిల్లలు లాభెక్కటం లేదండి, మా పిల్లలు భోజనం చేయటం లేదండి. ముందు మీ ఫ్రిడ్జ్ బయట పారేసే దమ్ముందా మీకు? పారేయం, మీ పిల్లలు భోజనం చేయరు. నేనెక్కడ నుంచి చేయగలిగేది? కారణం అర్థమైందా మీకు? ఫ్రెష్గా తినేటటువంటి లక్ష్యం పోయింది మీకు. మనం మర్చిపోయాం ఫ్రెష్గా తినేటటువంటి వాటిని. మీ జీవితాల్లో ఫ్రెష్నెస్ రాదు. అస్థేయము అంటే అర్థం అది. రాత్రి మిగిలిపోయినటువంటి అన్నాన్ని 2వ రోజు పొద్దున్న ఇవ్వకుండా రాత్రి మీరు ఇంకోళ్ళకి ఇచ్చేయగలిగితే అస్థేయం. నువ్వు తిను, నువ్వు తిన్న తర్వాత మిగిలింది ఫ్రెష్గానే ఇచ్చేయండి. పాచిపెట్టి ఎందుకు ఇవ్వటం? తేడా అర్థమవుతుందా నేను చెప్పింది? అస్థేయం అంటే అది. నువ్వు తినవలసింది నువ్వు తినేసావు, తప్పేమీ లేదు, మిగిల్చుకున్నావే అది దొంగతనం. మిగిల్చుకున్నావు, వండింది, 5-6 గంటలు అయిపోయిన తర్వాత తినటానికి పనికిరాదు అని మన శాస్త్రం చెప్తుంది. 2వ రోజు తినలేమని మనమే తినలేము ఆ వాసనతో. అది వాసన వచ్చేసాక బయట అడుక్కునే వాడికి వేయటం బదులు మిగిలిపోయింది, మిగిలిపోయిందని ఎక్కువ తినకుండా, 900 క్యాలరీస్ కంటే ఎక్కువ తినకపోతే చాలా మిగిలిపోతాయి మీరు వండేవి. దాన్ని ఏం చేయాలి మీరు? ఇమీడియట్గా ఇతరులతో పంచుకోండి. అస్థేయము అంటే ఆహారంలోది. అలాగే మీకు సంబంధించినటువంటి విషయం వస్తువు ఏదైనా ఉంటే దాన్ని మీరు ఉపయోగించుకోకుండా ఉండాలి. అది ఎంత కష్టమో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. పెన్ను కావాలి, గబుక్కుని పక్కవాడిని అడుగుతాం పెన్ను. అత్యంత అవసరం అయితే తప్ప పక్కవాడి వస్తువులు ఏది అడగ, అత్యంత అవసరం. కామన్ సెన్స్ అనేది ఎప్పుడు గుర్తుంచుకోండి. పిచ్చిగా నియమాలు పెట్టేసుకుని పెన్ను మర్చిపోయాను కదా పరీక్ష రాయను అనకండి. మాస్టర్ క్లాస్లో చెప్పాను ఇంకోటి పెన్ను ముట్టుకోకూడదు, ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను అంచేది పరీక్ష రాయను. నిజంగా అంత సీరియస్గా నువ్వు చేయగలిగితే చాలా మంచిదే, కానీ అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోవద్దు. మీరు ఇది గుర్తుంచుకోండి, ఇతరుల వస్తువు వాడవద్దు. ఇతరులది ఏ వస్తువైనా నువ్వు అడిగి ముట్టుకున్నా దొంగతనమే అది. ఒక డెకాయిట్ వస్తాడు, వాడు మిమ్మల్ని అడిగే తీసుకెళ్తాడు,
కాదా నేను తీసుకుపోతున్నా, నువ్వు ఆపు అండి, నువ్వు ఉండవు అంచేత వాడు అడిగి తీసుకెళ్ళాడు కదా. అసలు అడగొద్దు అవన్నీ కూడా. నీ వస్తువు అవుతేనే వాడండి, ఇతరుల వస్తువా గబుక్కుని ఎక్కడికి వెళ్ళాలి? చాలా ఈజీగా మనం అడిగేస్తాం, పక్కవాడి స్కూటర్నో పక్కవాడి సైకిలో పక్కవాడినో అడగవద్దు. కానీ ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మాస్టర్ చెప్పారండి, అడగవద్దు. మరి ఎమర్జెన్సీ కేసులు తీసుకెళ్లాల్సిందే. కానీ ఈ రూల్ మీద మీరు నమ్మకం ఉంచుకుంటే ఎమర్జెన్సీ కేసులో కూడా ప్రమాదాలు జరగవు. కానీ ఆ ఆత్మస్థైర్యం మీకు ఉండాలి. ప్రకృతి యొక్క ఈ నియమాలు అస్థేయం. మన ఇంట్లో దొంగతనాలు జరిగినా, ఎప్పుడు ఏది జరిగినా దానికి కారణం ఏంటి అంటే ఇతరుల వస్తువు వాడటం అనేటటువంటి ఒక చాలా మంచి అలవాటు మనకు ఉంది. ఆ మంచి అలవాటుని మానుకుని ఒక చెడు అలవాటు అలవాటు చేసుకోండి. ఏంటా చెడు అలవాటు? మీ వస్తువుని మాత్రమే మీరు వాడండి, ఇతరుల వస్తువు మీరు వాడకండి, ఇతరులతో అనవసరంగా సేవ చేయించుకోకండి. స్వయం సేవక వృత్తి ఎప్పుడు కూడా మనకంటే కింద ఉన్నారు కనుక, అది ఉన్నారు కనుక, మనం చేసుకునేటటువంటి పనులు, నీళ్లు తోడుకోవటం లాంటివి, షేవింగ్ చేసుకోవటం లాంటివి, పూజ్య గురుదేవులు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకరోజు ఆయనకి టైం ఉండేది. పొద్దున్న రాత్రి 12 ఆ ప్రాంతాలకి గాయత్రి మంత్ర జపం ఆయన మొదలెట్టేవారు. పొద్దున్న 7, 7:30 వరకు, 7:30 నుండి 8 గంటల సేపు గాయత్రి మంత్ర జపం చేసుకునేవారు. తర్వాత పుస్తకాలు అవి రాసుకునేవారు. తర్వాత వచ్చిన వాళ్ళకి వాళ్ళకి సమస్యల పరిష్కారం అది చెప్తూ ఉంది. ఎప్పుడో 3:30 ఆయనకి టైం దొరికేది షేవ్ చేసుకోవటానికి. సరే ఎవడో కార్యకర్త వస్తే షేవ్ చేసుకుంటూ ఉంటే ఆయన ఆ బ్రష్ దాన్ని అతను తీసుకుని కడగబోయాడు. వద్దు, నా వస్తువులు నేనే కడుక్కుంటాను, కొంచెం అది మీరు అలవాటు మీరు చేసుకోండి, ఇంకోటి సలహా ఇవ్వకండి. అది మనం చాలా గొప్పవాళ్ళం ఎక్కడ అంటే ఏదైనా ఒక మాట విన్నాం అనుకో ఇతరులకు చెప్పేస్తాం ముందు, నువ్వు చెయ్యని, వాడు చేయడు, వాడు చెయ్యడు కనుక వాడు చెప్పిన మాటకి విలువ ఉండదు. అంచేత ఈ అస్థేయములో నీకు అర్హత లేని సేవ చేయించుకోకూడదు. నీకు అర్హత ఉన్నటువంటి సేవ మాత్రమే నువ్వు చేయించుకోవాలి. ముగ్గురికి మాత్రమే సేవ చేయించుకునేటటువంటి అధికారం ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఎందుకో తెలుసా? వాళ్ళు మీకు ఇచ్చిన దానికంటే మీ సేవ ఎక్కువ కాదు. తల్లి మీకు ఈ అద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చింది. శరీరాన్ని కనుక మీరు సవ్యంగా ఉపయోగించుకుంటే ఎంత దూరమైనా ఎదిగిపోవచ్చు. దానికి కృతజ్ఞతగా నువ్వు ఏ సేవ చేస్తే తల్లికి రుణం తీర్చుకోవాలో తీర్చుకోలేవు, అసంభవం. అందుకు తల్లికి నువ్వు ఎంత చేసినా ఒకటే, ఈక్వల్ అవ్వదు అది, అసంభవం. అది తల్లికి నువ్వు ఆ శరీరం ఇచ్చినందుకు గాను నువ్వేమిస్తే తీరుతుంది. రెండవది తండ్రి, నీకు నీ కాళ్ళ మీద నిలబడేటువంటి శక్తి వచ్చేంత వరకు కూడా నీ పక్కన నుంచున్నాడు, నీకు తిండి పెట్టాడు, బట్టలు వేశాడు, చదివించాడు, జీవితానికి ఒక లక్ష్యం చూపించగలిగాడు. తర్వాత నీకు ఉద్యోగం వచ్చిందా లేదా అది నీ కర్మ, నీ ప్రారంభం. తండ్రి ఏం చేస్తాడు అందులో? కానీ అంతవరకు నీకు అండగా 20 ఏళ్ళలో 23 ఏళ్ళలో నుంచి నిన్ను ఇంతవాడిని చేసిన దానికి నువ్వు ఏం సేవ చేస్తే ఆయన కాళ్ళు పడితే ఏం చేస్తే ఏముంది? అర్థమైంది కదా? ఇంకా తండ్రి రుణానికి కూడా మీరు ఏ సేవ చేసినా దాన్ని తీర్చుకోలేరు మీరు. మూడవది ఆచార్య దేవోభవ. ఒకటో క్లాసులో, రెండో క్లాసులో ఏబిసిడీలు నేర్పించాడు గురువు. ఏబిసిడీలు నేర్పించిన తర్వాత ఇంగ్లీష్లో మీరు ఎన్ని పుస్తకాలు చదవగలరో, ఎంత జ్ఞానాన్ని సంపాదించగలరో, ఈ జ్ఞానం అంతా దేనివల్ల వచ్చిందా? ఎలిమెంటరీ స్కూల్లో మీకు కూడ పలుకుని చదువు నేర్పేటటువంటి వ్యక్తి వల్లే కదా. మరి నువ్వు సంపాదించే సంపాదన అంతా ఏబిసిడీల మీద ఆధారపడింది. మరి అతన్ని కృతజ్ఞతగా అసలు ఎప్పుడైనా నువ్వు గుర్తు చేసుకుంటున్నావా? కృతజ్ఞత హీనత్వమే స్థేయము, దొంగతనము. నీకు తెలియాలి ఇది. మీకు ఇది పొందింది ఇతరుల వల్ల. న్యూటన్ లాంటి మహావ్యక్తి ఓ మాట చెప్తాడు, నేను చాలా గొప్పవాణ్ణే, చాలా గొప్ప సైంటిస్ట్ని, బట్ ఐఆమ్ ఎ పిగ్మీ, ఐఆమ్ ఎ డ్వార్ఫ్, నేను చాలా పొట్టివాణ్ణి, కానీ నేను ఇంత గొప్ప స్టేట్, న్యూటన్ సైంటిస్ట్, చాలా గొప్ప సైంటిస్ట్ అనేటటువంటి స్థితికి నేను ఎందుకు వచ్చాను అంటే బికాజ్ ఐ ఆమ్ స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జెయింట్స్. మహానుభావుల యొక్క భుజస్కంధాల మీద నేను నించున్నాను కనుక వాళ్ళకంటే ఒక అడుగు పొడుగ్గా కనిపిస్తున్నాను. నేను పుట్టివాడిని అయినా మరి ఆ కృతజ్ఞత మన జీవితాలలో ఉన్నదా? ఎంత దొంగిలిస్తున్నామో తల్లి దగ్గర నుంచి, ఆ పాలు అంతా ఆమె నెత్తురే కదా. అసలు మీకు ఆ భావన ఉందా? అసలు తల్లి నెత్తురు పీల్చుకున్నటువంటి రాక్షసుల మనం ప్రేమతో ఇవ్వచ్చుగా కాదు. అవడేమన్నాడండి, ఇప్పుడు భలే క్వశ్చన్ వేస్తున్నారు. చాలామంది పిల్లవాడు నా దగ్గరికి వచ్చి అప్పుడే మమ్మల్ని వదిలేసి ఉంటే కదా, నేను డైరెక్ట్గా వాళ్ళకి చెప్తాను వాడు చేసిన తప్పదే బాబు అని. వాళ్ళ కర్మ అదే, వాళ్ళు నేను వదిలేసి ఉంటే చాలా బాగుండుండేది అని. నాకేం మొహమాటాలు లేదు, నేను సిగ్గు పన్ను ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి. ఖచ్చితంగా మనలాంటి వాళ్ళం పుట్టగానే వదిలేసి ఉంటే తల్లిదండ్రులు చాలా ఆనందించి ఉండేవాళ్ళు. దొంగతనం చేస్తున్నాం తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి మీరు లెక్క వేయండి. ఇప్పుడు మీరు లెక్క వేసిన పెట్టింది 20 రూపాయలే కదా, 30 రూపాయలే కదా, మహా అవుతే 100,000 రూపాయలే కదా. డబ్బు కాదు అక్కడ ముఖ్యం, ప్రొటెక్షన్, రక్షణ. ఆ రక్షణకి విలువేం కడతాను? ఆ కృతజ్ఞత ఉన్నదే అది స్థేయం. అంటే వాళ్ళ దగ్గర అంత దొంగతనం చేసి కృతజ్ఞత కూడా చూపించకపోతే, చూపించకుండా ఇప్పుడు ఇంకొక సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది నా దగ్గరికి వస్తారు, మంచి మంచి పోస్టులో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ నన్ను అడిగేది ఏంటంటే, మాస్టర్ మీరు ఆశ్రమాన్ని పెడతా ఉంటారు, అది పెడతా ఉంటారు ఏంటి? మాకేం నచ్చటం లేదు. మీకు అసలు విత్ టైం కాలానుగుణ్యంగా జీవించటం మీకు చేత కావటం లేదు. సరే బాబు చెప్పండి. మరి మీరు పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు వాళ్ళు, అందులో చాలామంది కలెక్టర్స్, అసిస్టెంట్ కలెక్టర్స్, ఆర్డీఓలు అది చేసినటువంటి వాళ్ళు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎగ్జిక్యూటివ్ సైడ్లో ఉన్నవాళ్ళు, ప్రాక్టికల్ డిఫికల్టీస్ తెలుసున్న వాళ్ళు కనుక వాళ్ళు వాళ్ళు నాకు ఇచ్చి నాతో చెప్పింది ఏంటి అంటే, మాస్టరు మీకు కాలానుగుణ్యంగా జీవించడం తెలియటం లేదు, మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టండి, మా తల్లిదండ్రుల్ని అందులో చేర్పిస్తాం. డైరెక్ట్గానే స్థైర్యము దొంగతనం యొక్క పరాకాష్ఠ. కానీ పరిస్థితి ఎలా అయింది ఇప్పుడు? నేను వీళ్ళని నేను తప్పుపట్ట నుంచి అంటే తల్లిదండ్రుల ప్రవర్తన అలాగే ఉంది. అది మ్యూచువల్ అంచేత ఇందులో ఎవరు రైటు ఎవరు తప్పు అని కాదు. కానీ కృతజ్ఞత పరంగా మాత్రం మందే తప్పు, పిల్లలదే తప్పు. కృతజ్ఞత ఆస్పెక్ట్లో నువ్వు వాళ్ళ దగ్గర నుంచి చాలా పొందేవు, కానీ వాళ్ళు తక్కువ తినలేదు, వాళ్ళు జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు, అది ఒప్పుకుంటాను నేను. అంచేత ఇందులో ఎవరిది తప్పు పట్టాలో మాత్రం నాకు తెలియదు. కానీ అస్థేయము అనేటటువంటి పతంజలి మహర్షి రాసినటువంటి పదానికి అర్థం వివరిస్తున్నానంటే, ఇంకా ఇందులో దీన్ని ఎలా మార్చుకోవాలి అన్నది మన మీదే ఉంది, తల్లిదండ్రుల మీద ఉంది, పిల్లల మీద ఉంది. ఇద్దరూ మారాలి. వీళ్ళొక అడుగు ముందుకు వేయాలి, వాళ్ళొక అడుగు ముందుకు వేయాలి. అస్థేయం అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రామాయణంలో రాముడి యొక్క లక్షణాలు చెప్తుంటూ ఈ మాట వాడతాడు, కృతజ్ఞశ్చ. చేసిన దానికి నువ్వు ఏమి ఇచ్చావు? సుగ్రీవుడు సహాయం చేస్తే సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చేశాడు, విభీషణుడు సహాయం చేస్తే విభీషణుడికి రాజ్యం ఇచ్చేశాడు. ఎవరు ఎవరు ఏమేమి సహాయం చేస్తే వారి వారికి ఆ కృతజ్ఞత ఎలా చూపించాడో రాముడిని మీరు అర్థం చేసుకుని, అందుకని ఆ ఆదర్శ పురుషుడు అయ్యాడు రాముడు. మరి ఈ అస్థేయం చేస్తే ఏమొస్తుంది? రత్న లాభ. అహింస చేస్తే వైరం ఎలా ఉండదు? ఈ అస్థేయం కనుక మీరు పాటిస్తే రత్న లాభ, మీ జీవితాల్లో రత్నాలు వస్తాయి. రత్నాలంటే సంపద, అనంతమైనటువంటి సంపద. కానీ కృతజ్ఞత చూపించుకోగలిగితే, దానికి తగినటువంటి రియాక్షన్ మీ జీవితాలలో ఉంటే, ఇంచేత అస్థేయం ప్రాక్టీస్ చేయడానికి ఏం చేయాలో చెప్పాను కదా. అంచేత ఈనాటి ఉన్నటువంటి ఈ పరిస్థితులలో తల్లిదండ్రుల మనసు మార్చడం కష్టం, గురువుల యొక్క మనసు మార్చడం కష్టం. అంచేత సాయి వెంకయ్య స్వామి లాంటి వాళ్ళు దీనికి ఒక ప్రత్యామ్నాయ మార్గం పెట్టారు. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు ఒక పిడచైనా బయట ఇతరుల జీవకోటికి ఈ మనుషులకి పెట్టద్దు, దే డోంట్ డిజర్వ్ ఇట్ అని వాళ్ళు ఒప్పేస్తున్నారు. ఇచ్చట మనం తప్పేం చేయకండే, కానీ మనం చేస్తున్నటువంటి తప్పేంటంటే, నువ్వు ఆహారం తినే ముందు ఇతర జీవకోటికి ఎవరికైనా ఒక ముద్ద పెట్టు, ఎవరికైనా సరే. మరి చెయ్యం మనం ఈ ఒక్క సూత్రం పాటిస్తే అస్థేయం మీరు పాటించినట్టే. ఆ మానసిక స్థితి ముందు ఇవ్వటం నేర్చుకుంటే, ముందు కొంచెం కొంచెం ఇవ్వగలిగేవాడు తర్వాత సహజంగానే ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడి మీద ఒక కోపం నచ్చలేదు. శ్రీకృష్ణుడిలో ఉన్న ఒక లోపం ఏంటి అంటే అర్జునుడు ముందు కర్ణుడిని పొగిడేవాడు. మరి అర్జునుడికి ఎలా ఉంటుందో ఊహించుకోండి, పాపం అందులో కర్ణుడిని ఏమని, అబ్బబ్బా ఎంత గొప్పవాడు, ఎంత దానం చేస్తాడు, దాన వీరుడు నిజంగాను, దానం ఇవ్వటం ఏంటి, ఉన్నది ఎవడైనా ఇవ్వగలడు, నిజమైన అర్జున ఉన్నది ఎవడైనా ఇవ్వగలడా, ఇవ్వగలడు దానికేమి, అవుతే ఓ పంచి అన్నాడు. పొద్దున్న స్నానానికి వెళ్తున్నారు వాళ్ళు ఇంద్రప్రస్థంలో, యమునా నది స్నానానికి వెళ్తున్నప్పుడు ఈ టాపిక్ వచ్చింది. ఉన్నదే కదా ఇచ్చేది కర్ణుడు, దానికేమో మీరు అంత పొగుడతారేంటి కర్ణుడికి అంటే, సరే అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ఓ మూడు బంగారం ముద్దలు తయారు చేశాడు, నాణేలు కుప్ప, ఇది పంచేసి రా అన్నాడు. వచ్చి అదంతసేపు అన్నాడు, పనిచేసి వస్తానన్నాడు, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాడు. కానీ పెద్ద గందరగోళం ఏంటంటే, ఇది కృష్ణుడు తయారు చేసినటువంటి కుప్పలు అవి, ఎప్పటికీ తరగో, వీడు ఇస్తున్నాడు. పొద్దున్నైంది, మధ్యాహ్నం సంధ్యావందన టైం కూడా దాటిపోయింది, కృష్ణుడు వెళ్ళిపోయాడు పనులు చూసుకుని, మళ్ళీ సాయంత్రం స్నానం చేయటానికి కూడా వస్తున్నాడు, సంధ్యావందనం చేసుకోవటానికి. కుప్పలు అలాగే ఉన్నాయి, మూడు కుప్పలు. ఏంటి అర్జున, దానం చేయటం పూర్తవలేదా అన్నాడు. నువ్వు తయారు చేసిన ముద్దలు కొండలు కదా, నేను ఎలా దానం చేయగలను, దీన్ని అవి అలా పెరిగిపోతున్నాయన్నాడు. అర్జునుడి కర్మ ఏంటి అంటే, అదే టైంకి కర్ణుడు అటు నుంచి వెళ్తున్నాడు, బంధువులే కదా వాళ్ళు, ఏంటి ప్రాబ్లం అన్నాడు. ప్రాబ్లం ఏం లేదు, కృష్ణుడు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, మూడు బంగారపు కొండలు పెట్టి దానం చేయమన్నాడు నన్ను, నాకు చేత కావటం లేదు, నువ్వేమో చేయగలవా అని ఒక కుళ్ళు నవ్వుతో చెప్పాడు. నువ్వు కుళ్ళు నవ్వంటే తత్వం తెరవకూడదు, కుళ్ళు నవ్వుతో చెప్పాడు అంటే ఏంటి, అక్కడ నువ్వు చేయలేవులే అని, ఇంత పనికి మళ్ళీ నేను ఎందుకు అన్నాడు, చెయ్యవుతే అన్నాడు. అక్కడ ఒక కుర్రవాడు వెళ్తూ ఉంటే, బాబు ఇలా రా అన్నాడు, ఇది చూస్తున్నావా మూడు, ఇవి నీవి, నువ్వు తీసుకుపో అన్నాడు, పదండి అన్నాడు. సో సింపుల్, దానం చేయటం ఎంత సులభమో చూడండి. మరి అర్జునుడికి చేత కాలేదు, ఎందుకు చేత కాలేదు, మానసిక స్థితి, ఇవ్వటం చేత కాలే, అసలు వీటి తీసి ఇవ్వటం ఎందుకని, అది నీది కాదు కదా, కృష్ణుడు తయారు చేసిన ముద్దలే కదా, ఇచ్చేయి, ఎవరికి ఇచ్చేయి, ఎవరికిస్తే నీకే. కానీ మన దగ్గర ఉన్నటువంటి డబ్బు మనది అనుకుంటాం, అది భగవంతుడు ఇచ్చింది అనుకోవటంలే, మళ్ళీ అక్కడ గీతలు గీసేసుకుంటారు మీరు. ఇచ్చేయి, నువ్వు ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇచ్చి చూడు ఏమవుతుందో, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి మాస్టారు, ఆపుకో, కామన్ సెన్స్ అనే పేరుతో ఆపుకుంటే ఆపుకో, దానికే ఉంది. అంచేత అస్థేయము అంటే అర్థం ఏమిటి అంటే, రాత్రి భోజనం టైం అప్పుడు మీ దగ్గర ఏమీ మిగలకూడదు. పూర్వకాలంలో గురుకులాలు అలా ఉండేవి, రాత్రి భోజనం అయిపోయింది అంటే వంటిల్లు ఖాళీ, సరుకులు ఖాళీ, మొత్తం ఖాళీ, అలికేయాల్సిందే. మరి రేపేమవుతుంది, ఏమీ ఏమో నిండితో ఉండేవి. ఇప్పటికీ అలా జీవించగలిగే వాళ్ళకి నిండితోనే ఉన్నాయి. వెంకయ్య స్వామికి అన్నదానం చేయాలి అంటే నిరంతరం అన్నదానం జరుగుతూ ఉంటుంది. మన ఇంట్లో ముగ్గురికి భోజనం పెట్టాలంటే టెన్షన్ వచ్చేస్తుంది ఈ కాలంలోనే, ఆ కాలం వరకు ఎందుకు, ఎందుకు అక్కడ ఇచ్చేస్తున్నావు కనుక, పెట్టేస్తున్నావు కనుక. అస్థేయం అనేటటువంటి ఫార్ములా అర్థం చేసుకోండి. కానీ మనం కామన్ సెన్స్ అనేటటువంటి ఒక గీత గీసుకున్నాం కదా, అంచేత ఏంటి కామన్ సెన్స్ చెప్పా నేను, భోజనం చేసే ముందు మీరు తింటున్నటువంటి ఆహారాన్ని అన్నీ కలిపేసుకుని ఒక ముద్దలా తయారు చేసి బయట పెట్టండి భోజనానికి ముందు అన్నాను. మీకు గుర్తుండాలి, అది మీ ఇష్టం వచ్చినప్పుడు పెడితే ఒప్పుకోదు, మీరు కూర్చోండి భోజనానికి రెడీ కండి, వడ్డన పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు లేచి వెళ్ళి బయట పెట్టిరండి ముద్ద. ముందే పెట్టేస్తామండి, మా భార్యతో చెప్పేస్తామండి, ఆ పుణ్యం భార్య వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, ఎందుకంటే మీకు నమ్మకం లేదు పుణ్యం నిజంగా వస్తుందని, లేకపోతే ఎలాగో ఇవ్వరు మీరు, వాల్మీకి కథ తెలుసు కదా, నిజంగా పుణ్యంలో వాళ్ళు పాలు పంచుకోరు కష్టాల్లో అంటే అసలు వాల్మీకి అయిపోతారు మీరు. అంచేత మీ భోజనం మీరు చేస్తున్నప్పుడు మీరు లేచి వెళ్ళి బయట పెట్టి భోజనం చేయండి, అది ఈ దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా అస్థేయం గురించి చెప్పినటువంటి మాటలు. మీ ఇళ్లలో ఆహారానికి మీ కుటుంబ సభ్యులు ఎవరు బాధపడరు, ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా అనేటటువంటి మాట మీరు అర్థం చేసుకోండి. ఇది చేస్తుండండి మీరు, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురువే నమః. ఆ భావం ఇక్కడ పెట్టినా అక్కడికి వెళ్తుంది అది. అంచేత మా వాళ్ళకు భోజనం ఉందో లేదో, తింటున్నాడో లేదో హాస్టల్లో పెట్టామండి, నువ్వు పెట్టక్కర్లే, నువ్వు ఇక్కడ కరెక్ట్గా ఆహారం పెట్టేస్తూ ఉంటే వాడికి కరెక్ట్ అయినటువంటి ఆహారం అక్కడ అంది తీరుతుంది. ప్రకృతి నియమం అది, నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను. నేను ఇంకోటి చేయండి, దాని తర్వాత ఆహారం తీసేసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోండి. ముందు మీ ఆరోగ్యం బాగుపడుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవి రావు. దాని తర్వాత కళ్ళు మూసుకుని నేను తిన్నటువంటి ఆహారము అందరికీ చెందుగాక, తినేసావుగా నువ్వు, నీ కడుపు నిండింది కదా, ఈ ఒక్క భావన చేసుకోండి. మీరు మీరు తినేశారు కదా, శ్రీకృష్ణుడు నేర్పిన విద్యే తిండి తక్కువగా ఉంది, ఒక ఆకే ఉంది కథ తెలుసు కదా మహాభారతంలో మనకు అందరికీ. నేను చెప్తున్న కథ దేని గురించి చెప్తున్నాను, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి, కథ చెప్తాను నేను. కథ తెలియదా, సింపుల్గా చెప్తాను. కథ ఏంటి అంటే, ద్రౌపది దగ్గర ఒక అక్షయ పాత్ర ఉండేది, ఆవిడ తిన్నంత వరకు నిరంతరం అందులో తిన్నంత వరకు అంటే ఆవిడ భోజనం చేయకుండా ఉన్నంత వరకు అందులోంచి ఆహారం వస్తూనే ఉండేది. ఒకరోజు ఆవిడ తినేసింది, పాత్రను కడిగేసి పెట్టేశాక దూర్వాసులు వచ్చారు శిష్యకోటితో భోజనం పెట్టాలి ఇప్పుడు వాళ్ళకి, పెట్టలేనంటే సరే ఆ గిన్నె కడిగింది తీసుకురా అన్నాడు కృష్ణుడు. ఒక చిన్న ఆకు ముక్కు ఉంది అక్కడ, ఆ ఆకును తిన్నాడు, తృప్తోహం అన్నాడు. అక్కడ వాళ్ళ కడుపులు నిండిపోయాయి. అంటే మీ ఉద్దేశం కృష్ణుడు చేస్తేనే నిండుతుందా అని, మీరు చేసిన నిండుతుంది అందరికీ, ఆ మానసిక స్థితి ఉండాలంటే. అంచేత ఆ మానసిక స్థితి తెచ్చుకోండి, నేను తిన్నటువంటి ఆహారం నా కోసం నేను తినలేదు, తిన్నాను నిజమే నాకు ఆకలేసింది తిన్నాను, ఇంకా ఈ తిన్నటువంటి ఆహారము అందరికీ చెందుగాక, ఈ ప్రపంచంలో ఆకలిగా ఉన్నటువంటి ప్రాణులు ఎందరు ఉన్నారో వాళ్ళందరికీ చెందుగాక అనుకోండి. మొదట ఒక ముద్ద పెట్టాలి మీరు, మన సామర్థ్యం అంతే కనుక. తర్వాత మీరేం చేస్తున్నారు, సర్వాంతర్యాన్ని నేను తిన్న ఆహారం అందరికీ చెందుగాక అని మనస్ఫూర్తిగా అనుకోండి, ఖచ్చితంగా మీ కుటుంబంలో అన్నంలేమీ ఉండదు. ముందు మీకు డయాబెటీస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల తిండి తినలేకపోవటం అనే దుస్థితి మీకు రాదు. ఇంచేత పనిచేశారు కనుక, కానీ ఇది రోజు చేయాలి, రెగ్యులర్గా చేయాలి. ఇవాళే మర్చిపోతే ఎట్లా, మీరు ఏంటి మర్చిపోయారు ఇప్పుడు మీరు నేను చెప్తున్నప్పుడు? ఆ శ్లోకం చదివేయండి ఒకసారి. మరి స్ట్రైట్గా కూర్చోండి, సాధన ఇదే. జీవితాలు మీకు మారాలి అంటే, మీ ఆరోగ్య పరిస్థితులు మారాలి అంటే మరి తప్పదు స్థిరంగా కూర్చోవలసిందే. ఇంకో షార్ట్ కట్ ఉంటే బాగుంది. ఒక షార్ట్ కట్ ఇప్పుడు చెప్పాను కదా, ఒక ముద్ద బయట పెట్టండి. ఖచ్చితంగా భోజనానికి మీరు కూర్చున్న తర్వాత, అంత వడ్డన అయిపోయిన తర్వాత కలిపి బయటకు వెళ్ళి పెట్టండి. ఏ కుక్కో ఏ కాకో ఎవరో తింటారు, మళ్ళీ దాని గురించి మీరు పట్టించుకోకండి. చాలామంది అడిగారు, మా కుక్కకి వేస్తే చాలా అండి అని. ఏమో నాకేం, మీకు అర్థమైందా, వేయొచ్చు, మీ కుక్కకి వేయకూడదు, మీ కుక్కకి వేయ, పక్కింటి వాళ్ళ కుక్కకి వేయొచ్చు, కానీ వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ వాళ్ళకి ఎన్ని అనుమానాలు వస్తున్నాయో, మీరు ఏం పెడుతున్నారు అని. అంచేత అర్థమైంది కదా, అలాంటి మానసిక స్థితిలో ఉన్నాం మనం. అంచేత ఒక ముద్ద బయట పెట్టేసి భోజనం అయిపోగానే ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చుని, నేను తిన్నటువంటి ఈ ఆహారము ఆకలిగా ఉన్నటువంటి ఈ జగత్తులో సమస్త ప్రాణులకి చెందుగాక అనే ఒక మానసిక స్థితి మీరు తెచ్చుకోగలిగితే అస్థేయ స్థితి వస్తుంది మీకు. అస్థేయం వస్తే ఏమొస్తుంది, రత్నలాభ, సంపదలు వస్తాయి మీకు. సంపదలు ఎందుకు రావటం లేదు మనకి అంటే, ఇందువల్లే ఇవ్వటం లేదు మనం, అంతా తీసుకోవటమే తప్ప. ఇంచేత ఇది అహింస, వాక్శక్తిని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. శ్రీకృష్ణుడి యొక్క క్లాస్మేట్ చెప్పినటువంటి మాటలు ఇవి, చాలా జాగ్రత్తగా ఉండి, టైం పడుతుంది, టైం పడుతుంది. ఒకరోజులో మీరు మారలేరు. ఒక గ్రూప్గా ఉండి మీలో మీరు ప్రతిరోజు చర్చించుకుంటూ, ఒకరికే రాదు వర్షం కురవాలి అని నువ్వు ఆహుతులు వేస్తే వరుణదేవుడు నీ ఒక్కడింట్లోనూ వర్షం కురిపించడు, కురిపిస్తే ఆయన వరుణదేవుడు కానే కాదు. మీకు అనిపిస్తుంది మీరు చేసినటువంటి యజ్ఞము, మీరు చేసినటువంటి తపస్సులు, వాటి వల్ల నేతులు వేయటం వల్ల మీకు ఒక్క కోరిక తీరిందని, మీ కోరికతో పాటు మీకు తెలియకుండా అనేక మంది కోరికలు తీరుతుంది. అంచేత యజ్ఞాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు అని భారతీయ శాస్త్రం చెప్తుంది. ఆ యజ్ఞం యొక్క స్థూల రూపమే సాయి వెలిగించినటువంటి ధ్వని. ఇది అర్థమైంది కదా రెండో ఉదాహరణ.
మూడు, ఇక్షూణామపి మధ్యాంతం శర్కర వ్యాపతిష్టతి పృథగ్భూత చ సామిష్ట తదా భాగవతి కదా. మూడవది, చెరుకులో పంచదార ఉంది, కానీ ఆ పంచదార చెరుకు రుచి కంటే చాలా తేడాగా ఉంది. కానీ పై రెండు ఉదాహరణల కంటే మూడో ఉదాహరణలో తమాషా ఏంటి అంటే, మామూలు పంచదార అయితే నీకు పిప్పి రాదు, చెరుకు తింటే పిప్పి వస్తుంది కానీ తీపి వస్తుంది. మొదటి రెండు ఉదాహరణలో నీకు ఆ రసం దొరకదు, చెట్టును నవ్వులితే, చెట్టు ఆకును నవ్వులితే పళ్ళల్లో ఉన్నటువంటి రసం రాదు, పాలు తాగినంత మాత్రాన నేతి యొక్క రసం రాదు. కానీ ఇక్షు, ఇక్షు అంటే చెరుకు, మీరు నవ్వులితే తీపి వస్తుంది కదా. ఈ మూడు ఉదాహరణలు గుర్తుంచుకోండి. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం భక్తి జ్ఞాన విరాగాణం స్థాపనాయ ప్రకాశితం. అంచేత ఈ భక్తి జ్ఞాన విరాగులను స్థాపించటానికి భాగవతం అనేటటువంటి పురాణము బ్రహ్మ ద్వారా స్థాపించబడింది. వేదాంత వేద సుస్నాతే గీతాయాపి కర్తరి పరితాపవతి వ్యాసే ముహ్యత్ జ్ఞాన సాగరే. ఇంకా ఇప్పుడు నారదుడికి ఒక చిన్న చురక వేశారు వాళ్ళు. వేదాంత వేద సుస్నాతే గీతాయా అపి కర్తరి పరితాపవతి వ్యాసే ముహ్యత్ అజ్ఞాన సాగరే. ఒకప్పుడు ఈ వేద వేదాంతాలన్నింటిలో కూడా బాగా స్నానం చేసినటువంటి, గీతను కూడా రాసినటువంటి వ్యాసుడు అజ్ఞానంలో పడిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. తృప్తి చెందడు ఇదంతా చేసిన తర్వాత కూడా చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు నారదుడు హింటిస్తాడు భాగవతం రాయమని. తదా త్వయా పురా ప్రోక్తం చతుశ్లోక సమన్వితం. అప్పుడు నువ్వు వ్యాసుడికి నువ్వే కదా చెప్పావు నాలుగు శ్లోకాలలో ఈ భాగవతం. తదీయ శ్రవణ సజ్జో నిర్బాధో బాధరాయణ తత్ర తే విస్మయక్కేన యత ప్రశ్నకరో భవాన్. అదే ఆచరించి వ్యాసుడు తన కష్టాల నుంచి పూర్తి పొందాడు. నువ్వు చెప్పింది నువ్వే మర్చిపోతే అట్ట. శ్రీమద్ భాగవతం శ్రావ్యం శోక దుఃఖ వినాశనం. అంచేత చివరికి వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, బదరికావనంలో నువ్వు కూర్చొని తపస్సు చేయొద్దు, ఇంకా నువ్వు భాగవత శ్రవణం చేయన్నారు. నారదు వాచ యద్దర్శనంచ వినిహత్య అశుభాని సజ్జ శ్రేయస్థనూతి భవదుఃఖ దవార్దితానా. ఎవరి దర్శనం వల్ల అవుతే అన్ని అశుభవాలు పోయి అన్ని మంగళాలు జరుగుతాయో, నిశ్శేష శేష ముఖగీత కథైక పానా ప్రేమ ప్రకాశకృతయే శరణం గతోస్మి. ఆదిశేషుడు తన 1000 నాలుకలతో కూడా కీర్తిస్తున్నా కూడా భగవంతుడి యొక్క ఏ గుణగణాలను అయితే పూర్తి చేయలేడు, అలాంటి భాగవత కథామృతానికి నేను శరణ పొందుతున్నాను. భాగ్యోదయేన బహుజన్మ సమర్జితేన సత్సంగమంచ లభతే పురుషో యదావే. చాలా పూర్వకృత సుకృత ఉంటే, అందులో కూడా ఒక జన్మలో కాదు బహుజన్మల యొక్క సుకృత ఉంటేనే సత్సంగమంచ లభతే పురుషో యదావై, సత్సంగతి లభిస్తుంది. అజ్ఞాన హేతుకృత మోహ మదాంధకార నాశం విధాయ తదోదయతే వివాక. అప్పుడు ఆ సత్సంగత్యం ఎప్పుడైతే లభిస్తుందో మోహాలు పోతాయి, జ్ఞాన వైరాగ్యాలు పుష్టి అవుతాయి. ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్ భాగవత మహాత్మ్యే కుమార నారద సంవాదో నామ ద్వితీయోధ్యాయ. కళ్ళు మూసుకొని కాసేపు శాంతంగా కూర్చోండి. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఈ గదిలో కూడా కూర్చోవచ్చు, ఆ గదిలో లైట్ వేసేస్తే ఈ గదిలో కూర్చోవచ్చు, కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ గదిలో కూర్చోండమ్మా, జాగా ఉంటే సరే నాకు ఇక్కడ కూర్చోవచ్చు గదిలో. అత్యంత స్థిరమైన మానసిక స్థితి అదే మన లక్ష్యము. కళ్ళు మూసుకొని మొత్తం ప్రపంచాన్ని మర్చిపోగలిగేటటువంటి మానసిక స్థితి తెచ్చుకోవాలి. మీరు శ్వాసను గమనిస్తూ మెల్లిగా మెల్లిగా, తొందర ఏం లేదు, మెల్లిగా మెల్లిగా కళ్ళు మూసుకుని శ్వాసను చూడండి. మొత్తం ట్రిక్ ఇదే అని చెప్తున్నాను. ఎన్ని రకాల మీరు భాగవతాలు చదివినా గీత చదివినా ఇది మీరు నేర్చుకోగలిగితే అంతా. ఇది నేర్చుకోవటానికి మీకు ఏ విధమైనటువంటి బాహ్య పరిస్థితుల అనుకూలత అక్కర్లేదు. రాత్రి మంచం మీద పడుకుని మీరు శ్వాసను గమనించుకోవచ్చు, కానీ చేయగలిగినప్పుడు కూర్చునే చేసుకోండి. ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నటువంటి స్థితి, కళ్ళు మాత్రమే ఎవరు తెరవకండి, ఇంకా కనీసము ఈ విశేషమైనటువంటి తరుణములో మీకు తెలియదు ఎంత అద్భుతమైనటువంటి ఈవెంట్ సంఘటనలో మీరు పాలు పంచుకుంటున్నారు. మొత్తము ప్రపంచం యొక్క జీవిత విధానము, ప్రపంచం యొక్క ఆలోచన విధానము, ప్రపంచములో మానవ జాతి చదువుకునే విధానము, ఈ మూడు మారిపోతాయి. జీవించే విధానము, ఆలోచన విధానము మొత్తం మారిపోయి అతి త్వరలో ఈనాడు ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నీ, కాలేజెస్ అన్నీ మూతబడి మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి విద్య జగద్వ్యాప్తం అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మన ద్వారా జరుగుతుందా, ఇతరుల ద్వారా జరుగుతుందా అన్నదే ప్రశ్న తప్ప. ఇప్పుడు నా మాటలు వింటున్నటువంటి మీరు 4-5 సంవత్సరాల లోపల నిజంగానే ఆ రోజు శ్వేతద్వీపంలో చెప్పినటువంటి మాటలు జరుగుతున్నాయి. ఆలోచన విధానం మారాలి మీకు. దానికి మనము 3 రకాలైనటువంటి శక్తులను మన శరీరంలో అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రకృతిలో ఉండేటటువంటి అనేక శక్తులను ఉపయోగించి సైంటిస్ట్ మనకి ఈనాడు రకరకాలైనటువంటి మనకి సహాయపడేటటువంటి పనిముట్లు తయారు చేశాడు, మెషిన్స్ తయారు చేశాడు. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులను ఉపయోగించుకొని వాటి నియమాలను తెలుసుకొని, ఇది మీకు అర్థం అవ్వాలి. మనం ఇక్కడ ఆరతులు ఇవ్వటానికి, పూజ చేయటానికి, భజనలు చేయటానికి, బాధ్యతల నుంచి పారిపోవటానికి కూర్చోలేదు. వీలవుతే సంపూర్ణ సృష్టి బాధ్యత తీసుకోగలిగినటువంటి శక్తైనా సంపాదించుకుంటాం, లేకపోతే ప్రపంచ భవితవ్యతను నిర్దేశన చేసేటటువంటి ఋషి పరంపరతో పాటు చేతులు కలిపి వాళ్ళకి సహాయపడగలం. వారికి మంచి నీళ్ళు అందించిన, వారికి అన్నం వండి పెట్టగలిగిన, వారు పని చేస్తూ ఉంటే వాళ్ళకు కావలసినటువంటి అవసరమైనటువంటి వస్తువులు బజారు నుంచి తీసుకొచ్చి ఇచ్చినా కూడా మన జీవితాలు ధన్యమైపోతాయి. అది అర్థం చేసుకోండి మనం ఏం చేయబోతున్నాము. ఆలోచన విధానము, చదివే విధానము, జీవించే విధానము మార్చబోతున్నాం. ఈ మార్చటానికి ఒక విషయం మాత్రం మనం పూర్తి నమ్మకంతో ఉంటున్నాం, మనకి మృత్యువు లేదు, మనము అమరులము, మనని ఏ శక్తి బాధించలేదు. ఇంచట నా దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు ఏ బాధ ఉంది ఆ బాధ ఉంది అంటే నేను ఇంకా అనవద్దు అని చెప్తున్నాను. ఇంచంటే ఇంకా మీకు బాధలు ఉండవు, ఖచ్చితంగా ఉండవు. అది భౌతికమైనటువంటి బాధ కావచ్చు, మానసికమైనటువంటి బాధ కావచ్చు, ఆర్థికమైనటువంటి బాధ కావచ్చు, కుటుంబ సమస్య పరమైనటువంటి బాధ కావచ్చు. ఇంకా మీరు ఆ బాధకి ఏ పేరైనా పెట్టుకోండి, ఇంకా ఉండవు. కానీ టైం పట్టచ్చు, దెబ్బ తగిలిన తర్వాత, డాక్టర్ కుట్లు వేసేసిన తర్వాత, ప్రమాదం ఏమీ లేదని తెలిసినా ఆ కుట్లు తీసేయటానికి, ఆ గాయం మానటానికి 2-3 నెలలు పడుతుంది. ఒక్కొక్కసారి ఆ మచ్చ పోకపోవచ్చు, కానీ బాధ ఉండదు, మచ్చ ఉండొచ్చు. దానికి కొంచెం కాలం పడుతుంది. ఆ ధైర్యంతో ఆ మానసిక స్థితిలో ఉండి 3 రకాలైనటువంటి విద్యలను మనం నేర్చుకోవటానికి, 3 రకాలైనటువంటి శక్తులను మనము ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటిని మన భాషలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పుకుంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అని చెప్పుకుంటాం. భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని చెప్పుకుంటాం. మీరు ఏదైనా పేరు చెప్పుకోండి, కావలసినది ఏంటంటే ఈ శక్తుల్ని మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోండి. అంతే ఇక్కడ మనం నేర్చుకోబోయేది. నేర్చుకున్నటువంటి మనము ప్రపంచానికి నేర్పబోయేది, మనము చేస్తున్నటువంటి ఈ కృషి గురువుల్ని కనుక ఆకర్షించగలిగితే ఇంకా ఒక అద్భుతమైనటువంటి మార్పులు మన జీవితాల్లో వస్తాయి. గురువుల్ని ఆకర్షించటం ఎలా? బాగా జీవిస్తూ, వాళ్ళు చెప్పినటువంటి విధానంలో జీవిస్తూ, ఆ కార్యక్రమానికి మనం ఈరోజు నాంది పలకబోతున్నాం. అంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఈ మొత్తము వాతావరణాన్ని ఈ దృష్టికోణముతో జీవించటానికి తగిన నిర్ణయము తీసుకుని ప్రవేశించాలి. అంతకంటే నేను మీ దగ్గర నుంచి కోరేది ఏమీ లేదు, చెప్పేదంతా కూడా గురువులు చెప్తూ ఉంటారు, మనము చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చాక, కాలేజీకి వచ్చాక ఇంటిలో ఉన్నటువంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే చదువు సాగదు. అలాగే మీరు ఇక్కడికి వచ్చాక ఈ గేటు బయటే మీ మిగతా విషయాలన్నీ మర్చిపోవాలి. ఇక్కడ చదువుకోవటానికి వచ్చారు మీరు, ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవటానికి వచ్చారు. మళ్ళీ మళ్ళీ దీన్ని గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక విద్య నేర్చుతే ఇంజనీరింగ్ చదువుతున్న వాడి జీవితం ఇంజనీర్గా ఎలా మారిపోతుందో, వైద్యము నేర్చుకుంటున్నటువంటి వాడి జీవితము వైద్య నియమాలకి ఎలా లోనవుతుందో, మీ జీవితము ఆధ్యాత్మిక విద్య నియమాలకు లోనవ్వాలి. దాని కొరకు ఒక ప్రణాళిక మనం వేసుకున్నాం. ఇవాళ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనము అఖండ జ్యోతిని వెలిగించబోతున్నాం. ఈ అఖండ జ్యోతి అందరు గురువుల యొక్క ఆశీస్సులను, అందరు గురువుల యొక్క జ్ఞానాన్ని మనకి అందిస్తుంది. ఈ జ్యోతిని నేను వారితో సంబంధం పెట్టబోతున్నాను. డైరెక్ట్ లింక్, హిమాలయాలలో ఉన్నటువంటి పరమ గురు సత్తా, పరమ గురువుల చేతనత్వముతో ఇవాళ మనము వెలిగించబోయేటటువంటి జ్యోతి నిరంతరము ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఒకరోజు ప్రకాశిస్తుందా, రెండు రోజులు ప్రకాశిస్తుందా, కార్తీక మాసం వరకు ప్రకాశిస్తుందా, డిసెంబర్ వరకు ప్రవాసిస్తుందా, జీవితాంతము ప్రకాశిస్తుందా, లేకపోతే యుగ యుగాలకి ప్రకాశిస్తుందా అన్నదే మన యొక్క భావ తీవ్రత బట్టి ఉంటుంది, మనము కాపాడుకోవటం బట్టి ఉంటుంది. లింక్ మాత్రము వచ్చేస్తుంది. ఈ లింక్ను ఉపయోగించుకోవటానికి దీక్షా సమారోహ మహోత్సవాలు అనేటటువంటి ఒక ఆత్మ కళ్యాణ విధానాన్ని ప్రవేశపెడుతున్నాను ఇవాళ నుంచి. ఇందులో మీరు మూడు రకాలైనటువంటి త్యాగాలు చేయవలసి ఉంటుంది, మూడు రకాలైనటువంటి దానాలు ఇవ్వవలసి ఉంటుంది. ఆ దానము ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఇస్తారు అనేది మీకు వదిలేస్తున్నాను. అది ఈరోజు నుంచి మీరు మొదలెట్టవచ్చు, లేక కొన్ని వేల సంవత్సరాల తర్వాతైనా మొదలెట్టవచ్చు. బీజారోపణ మాత్రము ఇవాళ జరిగిపోయినది, పాస్టెన్స్ వాడాను నేను కావాలని. ఆధ్యాత్మ విద్యకు ఆధారభూతమైనటువంటి మూడు దానాలు మీరు చేయవలసినదే. ఈరోజు నుంచి చేస్తారు, ఈ సంవత్సరం నుంచి చేస్తారు, అనేక జన్మల తర్వాత చేస్తారు అనేది మీ యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అందులో మొట్టమొదటిది అంశదానము. చాలా జాగ్రత్తగా, ఇది 22 ఏళ్ల బట్టి చెప్తున్నాను నేను. శ్రీరామ శర్మ ఆచార్య గత 80 ఏళ్ల బట్టి చెప్తున్నారు, నారదుడు యుగ యుగాలుగా చెప్తున్నాడు. ఇది ఇంచేది, ఇదే కొత్తదేం కాదు ఇది. కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము, విద్యార్థులకి అంతా కొత్తే. ఇంకా మొట్టమొదట అంశదానము అనేటటువంటి దాన్ని మీరు ఇవ్వవలసి ఉంటుంది. రెండవది సమయదానము. మీ జీవితంలో కొంతకాలము ఖచ్చితంగా ఈ విద్య నేర్చుకోవటానికి ఉపయోగించి తీరాలి. మీరు రెస్ట్ ఏదైనా ఉంటుందా, పండుగ రోజుల్లో కానీ ఆదివారాలు కానీ గవర్నమెంట్ కూడా హాలిడే ఇస్తుంది అని మీకు రెస్ట్ ఉండదు. ఇప్పటి నుంచి ఎన్ని వేల సంవత్సరాలకి మనము ఆ అద్భుతమైనటువంటి చరమ సత్యాన్ని పొందుతామో మనకి తెలియదు, కానీ ఇంకా ఈ రోజు నుంచి ఆ రోజు వరకు మనకి రెస్ట్ ఉండదు. ఎందుకంటే వర్క్ ఈజ్ వర్షిప్. ఆధ్యాత్మిక విద్యలో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా పూజే, సాధనే. రెస్ట్ ఇచ్చాము అంటే సాధనకి రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. అంచేత అది కుదరదు. అంశదానము, సమయదానము, మూడవది ప్రతిభాదానము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది. ఏ ప్రతిభ లేకపోయినా నేను చెప్పినటువంటి ఈ మాటలు ఇలాగే మీరు ఖచ్చితంగా ఇంకోళ్ళకి చెప్పగలుగుతారు. అంటే ఏంటి, ఈ విషయము సర్వవ్యాపకము సర్వజనీనము అవ్వాలి కనుక దానికి కావలసినటువంటి ప్రయత్నాలను మనం ప్రతిభాదానము అంటాం. అంటే మనకి తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకి పంచిపెడతాం. ఈ మూడు మీరు ఇవ్వవలసి ఉంటుంది. సమయదానము, అంశదానము, ప్రతిభాదానము, ఈ మూడు ఇచ్చినటువంటి మీరు ఇవాళ కొంతమంది, రేపు, మరునాడు, ఈ నెల లోపల కొన్ని వందల మంది, ఈ సంవత్సరాంతంలో కొన్ని వేల మంది గ్యారంటీగా అవుతారు అనేటటువంటి నాకు నమ్మకం ఉంది. వీటన్నిటినీ కూడా సవ్యముగా, ఊరు వారీగా, పేటవారీగా, ఊళ్ళో ఉండేటటువంటి పేటల వారీగా తయారు చేసేటటువంటి బాధ్యత కొంతమంది తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒంగోలులోనే ఉన్నటువంటి వాళ్ళకి స్పెసిఫిక్, వాళ్ళ ప్రతిభ ఈ విధంగా మీరు చేయవలసి ఉంటుంది. డిసెంబర్ నాటికి, మళ్ళీ కొత్త సంవత్సరం జనవరి 1st వచ్చే నాటి ఖచ్చితంగా ఈ సంఖ్య వేలల్లోకి వెళ్తుంది. మన ప్రతిభాదానము కరెక్ట్గా ఉంటే అది. దాని తర్వాత ఇవాళ మీరు మనము ఎన్నుకున్నటువంటి గురు పరంపరలో ఒక పరంపరని కానీ లేకపోతే మీకు నచ్చిన ఏ ఆధ్యాత్మిక విద్యనైనా మీరు ఎన్నుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఎన్నుకున్నారు, మీ గురించి నేను చెప్పటంలే, మీరు ఇతరులకి చెప్పేటప్పుడు ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు ఏదో ఒక పరంపరని, ఏదో ఒక గురువుని మాత్రమే ఎన్నుకుంటారు, లేదా ఏదో ఒక మంత్రాన్ని మాత్రమే ఎన్నుకుంటారు, లేకపోతే యంత్ర విద్య నేర్చుకోదలుచుకుంటే ఏదో ఒక యంత్రాన్ని మాత్రమే ఎన్నుకుంటారు, దేవతల గురించి ఆలోచిస్తే ఏదో ఒక దేవతని గురించి మాత్రమే ఆలోచిస్తారు, దేవతలు వాటి మీద మాకు నమ్మకం లేదు, ఏమి వాటి గురించి ఆలోచించక్కర్లేదు, మీరు ఆసనాల మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ప్రాణాయామం మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, పతంజలి యోగ సూత్రాల మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, మీ ఇష్టం. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను నోటితో చెప్పనివి చాలా మీకు మనసులోకి స్ఫురించవచ్చు. ఏ మార్గమైనా మీరు ఎన్నుకోవచ్చు. ఎన్నుకున్న తర్వాత మీ జీవిత విధానము పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపల విమర్చుకోబడుతుంది. ఇది మాత్రము అందరికీ మస్టే. మీరు ఏ విధానాన్ని అలవాటు చేసుకున్నా, ఏ జీవిత విధానాన్ని మీరు జీవిస్తున్నా, చివరికి మాకు ఇదంతా అక్కర్లేదు మాస్టారు, మేము అందంగా, ఆనందంగా, హాయిగా జీవించటం నేర్చుకుంటాము అనుకున్నా కూడా, మీ జీవితము పొద్దున్న 5 గంటలకు నిద్ర లేవడంతో ప్రారంభించబడి కరెక్ట్గా రాత్రి 10-11 మధ్యన ఆగిపోతుంది. ఒక ఒడవడిలో పడుతుందన్నమాట మీ జీవితం అంతా కూడా. అది పడటానికి చేయవలసినటువంటి విధానాలు నేర్చుకోవటానికి మీరు శ్వేతద్వీపంలో 3 రోజుల పాటు ఉండవలసి వస్తుంది. శ్వేతద్వీపంలో ఉన్న వసతిని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని బట్టి, మీకున్నటువంటి ఆహార విహారాల అలవాట్లు బట్టి వచ్చేవారి సంఖ్య మారుతూ ఉంటుంది. ఏది ఫిక్స్డ్గా లేదు అది అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ నన్ను ఈ ప్రశ్న అడగండి, మీరు రావచ్చా రాకూడదా, మీరు అందరూ వచ్చి ఇక్కడ ఉండిపోయినా నాకేమీ బాధ లేదు, మీరు సర్దుకుంటానంటే నాకేంటి, కానీ మీరు వచ్చిన తర్వాత మాస్టారు మాకు ఊపిరి సరిపడటం లేదు అంటే ఒప్పుకోను నేను, మాస్టారు మేము ఇంత కష్టపడలేము అంటే ఒప్పుకోను. ఒప్పుకోక ఏం చేస్తాను, శ్వేతద్వీపంలో ఉండొద్దు అంటాను. మీరు పక్కన ఏదైనా చేసుకోవచ్చు, ఇది అవగాహన చేసుకోండి. ఎంతమంది వస్తారు, ఎంతమంది ఉంటారు, ఏ విధంగా ఉంటారు అంతా మీరే ప్రణాళిక వేసుకోవాలి. నన్ను ఏమీ అడగక్కర్లేదు. దీని తర్వాత ఈ 3 రోజులలో ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాన్ని నెలకి మిగతా 27 రోజులు కానీ, లేకపోతే మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేంత వరకు, ప్రతి నెల రాలేకపోతే ప్రతి 3 నెలలకి ఒకసారండి, సంవత్సరానికి ఒకసారండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు నేను చెప్పకుండా మీరు ఏ విధమైనటువంటి కొత్త సాధనలు ఎవరు చెప్పినా చెయ్యరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని అందరినీ కూడా ఒక వైజ్ఞానిక ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్ళటానికి నేను చేసేటటువంటి ఏ ప్రయత్నంలో, నేను ఇచ్చిన ఏ సలహాని కానీ ఏ సూచనని కానీ మీరు సబ్మిట్గా చెయ్యకపోతే నేను అనుకున్న స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళలేను. చెడు ఎప్పుడూ జరగదు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతి తాతగచ్చది. ఈ మార్గంలో వెళ్ళిన వాడికి అన్ని లాభాలే తప్ప నష్టాలు అసలు ఎప్పుడూ ఉండవు. కానీ త్వరితగతిలో ఎక్కువ లాభం పొందటానికి కావలసినటువంటి మార్గాలు నేను మీకు చెప్తున్నాను. ఇది అర్థం చేసుకున్న తర్వాత మొత్తము మీద ప్రపంచంలో ఒకే ధర్మము ఉండేటట్టు, దేహమే దేవాలయము, మన శరీరాలలో ఉన్నటువంటి దేవత్వాన్ని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులుగా మనం మారాలి. కానీ మనం హిందువులమా ముస్లింసమా క్రిస్టియన్స్మా అనేటటువంటి దెబ్బలాటలు మనకు అక్కర్లేదు. ఎవడైనా మానవ శరీరధారి అయితే ఖచ్చితంగా వాడిలో భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం. ఆ భగవంతుడిని బహిర్గతించడానికి కావలసినటువంటి సాధనా విధానాలు మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఆ సాధనా విధానాలే ఆసనాలు, ప్రాణాయామాలు. మీరందరూ కూడా ప్రతిరోజు కనీసము 7 ఆసనాలు వేయవలసి వస్తుంది. ఒక రకమైనటువంటి ప్రాణాయామం మీరు చేయవలసి వస్తుంది. కామన్గా ఇదంతా అందరికీ కామన్గా ఉంటుంది. మీరు ఏ గురువుని ఎన్నుకున్నా, ఏ విధానాన్ని ఎన్నుకున్నా, ఆసనాలు, ప్రాణాయామాలు. ఇది కాక మీరు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యము. నా దగ్గర ఈ శ్వేతద్వీపంలో పరమ గురువుల యొక్క జీవిత విధానాన్ని నేర్చుకోదలుచుకున్నటువంటి వ్యక్తులు తన మనస్సును మార్చుకోవాలి. కుచ్చితమైనటువంటి బుద్ధి, సంకీర్ణమైనటువంటి బుద్ధి, ఇతరులను బాధ పెట్టేటటువంటి బుద్ధి ఉంచుకుని ఎవడూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేడు. కానీ ఒకటి గ్యారంటీ, ఇక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి, ఖచ్చితంగా మీ మానసిక స్థితి మారుతుంది. కానీ ఎప్పుడంటే మీరు ఒప్పుకుంటే. మామూలుగానే మామూలు డాక్టరే మీ పర్మిషన్ లేకుండా ఆపరేషన్ చేయడు. మీరు సంతకం పెట్టి ఇవ్వాలి నాకు ఇష్టమే అని. అలాంటి ఆధ్యాత్మిక జగత్తులో మీకు ఇష్టం లేకుండా గురువు ఏమీ చేయడు. అంచేత ఈ మానసిక స్థితి మీరు తెచ్చుకోవాలి. ఆ మానసిక స్థితి గురించి ఆ 3 రోజుల పాటు ఉన్నప్పుడు కొంచెం తీవ్రంగా వివరణతో చెప్తాను. ఇప్పుడు మాత్రము ఆ మానసిక స్థితిని మనము పరిపూర్ణమైనటువంటి మనసుతో ఉచ్చారణ చేద్దాం. ఏమిటా మానసిక స్థితి? అందరూ సుఖంగా ఉండాలి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉండాలి, పిల్లలు ఉన్న వాళ్ళకి మనవలు ఉండాలి, ధనము లేని వాళ్ళకి ధనము ఉండాలి. మీరందరూ 100 ఏళ్ళు ఆరోగ్యముతో హాయిగా జీవించాలి. ఇటువంటి దేశంలో, సస్యశ్యామలమైనటువంటి దేశంలో, సవ్యమైనటువంటి రాజ్య పరిపాలన జరుగుతున్నటువంటి దేశంలో జీవించాలి. ఇది ప్రార్థన మనం చేయబోతున్నాం. కళ్ళు మూసుకుని ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. అలాంటి పరిస్థితి జరుగుతోంది అనుకోండి, ఉత్తినే నోటితో ఉచ్చారణ చేయటం కాదు, మీ లోపల ఆవేదన రావాలి అలాంటి దేశంలో మనం జీవించబోతున్నామని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. నిరంతరము ప్రతిరోజు మనము ఈ మానసిక స్థితిలో జీవిస్తాం. నేను కాదు సుఖంగా ఉండటం, అందరూ సుఖంగా ఉండాలి. నాకు మాత్రమే కాదు పిల్లలు, అందరికీ పిల్లలు ఉండాలి. నాకు మాత్రమే కాదు మనవలు, అందరికీ మనవలు ఉండాలి. అందరూ కలిసి జీవించాలి, ఆనందంగా జీవించాలి, ధనముతో జీవించాలి. ఈ మానసిక స్థితి రావటానికి ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అంచేత మీరు ఆహారంలో మీకు చేతనైన మార్పులు ఖచ్చితంగా చేసుకోండి. నాకు రాసి ఇవ్వాలి మీరు, నేను ఈ మార్పులు చేసుకోబోతున్నానని. ఆ మార్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దాటటానికి వీలు లేదు. కానీ నిర్ణయం మీదే. నేను ఏమీ మార్చుకోమని అడగటం లే, నిర్ణయం మాత్రం మీదే. టీవీ మానేస్తారో, కాఫీయే మానేస్తారో, టీ కాఫీలు రెండూ మానేస్తారు, నెయ్యే మానేస్తారు, నూనె మానేస్తారు, చింతపండే మానేస్తారు, లేదు పరిపూర్ణంగా నేచర్ క్యూర్ లెవెల్లో సత్యనారాయణ రాజు హైదరాబాద్ నేచర్ క్యూర్ ఆయన చెప్పినట్టు జీవితాన్ని మార్చుకుంటూ ఉంటారో, ఏదో ఒకటి మాత్రమే మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవలసినదే. అతి చిన్నది ఏమవుతుంది అంటే టీ మానేస్తానని. మ్యాక్సిమం ఏంటి అంటే మొత్తము మన జీవితాన్ని నేచర్ క్యూర్ లెవెల్లో మార్చుకుంటాము అని. ఈ నాలుగు మీరు అందరూ కూడా ఖచ్చితంగా చేయవలసిందే. రోజుకి 7 ఆసనాలు, 1 ప్రాణాయామము, మానసికంగా స్వస్తి ప్రజాభ్య అనేటటువంటి మానసిక స్థితి, ఆహారంలో మీకు వీలైనంత మార్పులు. ఇది కామన్ అందరికీ. దీని తర్వాత ఒక చిన్న సూచన ఇచ్చిన తర్వాత మనం అందరము అక్కడికి వెళ్ళి అఖండ జ్యోతి వెలిగిస్తాం. మీరు ఎన్నుకునేటటువంటి గురు పరంపర ఎన్నుకున్న తర్వాత మార్చుకోవచ్చా అని ఒకళ్ళు అడిగారు. ఖచ్చితంగా మార్చుకోవచ్చు, అంతా మీ నిర్ణయం మీదే ఉంది. చివరి చివరికి మొత్తము ఆ గురు పరంపర మిమ్మల్ని ఎక్కడికో ఒక చోట అందమైనటువంటి జీవిత విధానానికి చేరుస్తుంది. అంచేత ఊహించుకుంటూ లేనిపోని అడ్డంకులు ఊహించుకుంటూ ఎన్నుకోవటంలో లేట్ చేసుకోకండి. ప్రస్తుతం మీకు నచ్చినటువంటి ఏ గురు పరంపరనైనా మీరు తీసుకోవచ్చు. తర్వాత తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమాలు బట్టి నేను మార్చుకోదలుచుకుంటాను అంటే మార్చుకోవచ్చు. ఇంకొక సూచన, దీనిని రాబోయేటటువంటి రోజులలో ప్రతి ఊళ్ళో ప్రతి దేవాలయంలో సంస్కార దీక్షా మహోత్సవముగా జరుపుకొనబడతాయి. అంతకంటే ముందు మనము ఇవాళ సంస్కార మహోత్సవముగా చేసుకోవటం లేదు, కానీ కార్యక్రమాన్ని మొదలెట్టేస్తున్నాం. అంటే మీరు బాకీ ఉంటారు, సంస్కార మహోత్సవం మీరు చేసుకోవాలి ఇవాళ. ఓకే, ఏంటి సంస్కార మహోత్సవం అంటే, పెళ్ళి ఒక సంస్కారము, ఒడుగు చేసుకోవటం ఒక సంస్కారము, అన్నప్రాసన ఒక సంస్కారము. మీరు ఒకళ్ళిద్దరితో గంట కొట్టేసి అయిపోయిందంటారా, అందరినీ పిలుస్తున్నారా కదా? సత్యనారాయణ వ్రతం చేసుకున్న అందరినీ పిలుస్తారు మీరు. అంచేత ఈ సంస్కార మహోత్సవము తీసుకుని దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు కార్యక్రమం మొదలెట్టేసినా ఎప్పుడో వీలు చూసుకుని డిసెంబర్ లోపల తన కుటుంబ సభ్యులని, బంధువుల్ని, మిత్రుల్ని పిలిచి వారి ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి, అందమైనటువంటి, ఖర్చు లేని, నిరాడంబరమైనటువంటి సాత్విక వాతావరణంలో ఈ దీక్ష సంస్కార మహోత్సవాన్ని తీసుకు తీరాలి. ఒకవేళ అలా దీక్ష తీసుకోకపోతే రోల్స్ నుంచి వారి పేరు తీసివేయబడతాయి. ఇంకా అది చాలా ఇంపార్టెంట్. అక్కడ దీపానికి రెడీ చేయమా, కళ్ళు మూసుకోండి, ఆ శ్వాసను గమనించుకోండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. ఇదే ప్రాణాయామం మీరు చేసుకుంటారు మళ్ళీ నేను కొత్త ప్రాణాయామం చెప్పేంతవరకు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఈపాటికే నా మూడ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సీరియస్గా లేనటువంటి స్టూడెంట్స్తో నేను మాట్లాడను, నా జోలికి రావక్కర్లేదు. ఆధ్యాత్మిక విద్య నేర్చుకుని అమరత్వాన్ని పొంది భారతీయ ఋషి సంస్కృతిని మళ్ళీ మేము మా జీవితంలో చూపిస్తాము అనుకునేటటువంటి వాళ్ళే నా జోలికి రండి. బయట సాయంత్రాలు పబ్లిక్లో 1 గంట సేపు ప్రతిరోజు నేను మాట్లాడుతూ ఉంటాను. ఆ టైం ఎప్పుడు ఎవరైనా నన్ను కలుసుకోదలుచుకుంటే వచ్చి కలుసుకోవచ్చు. కానీ శ్వేతద్వీపంలో ఏ విధమైనటువంటి ఏమనాలి మాట్లాడటం కానీ చెప్పుకోవటం కానీ ఉండను. మీరు స్టూడెంట్స్, నేను చెప్పేది చేసేవాళ్ళు అంతే తప్ప మిగతా వాటి కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ శ్వేతద్వీపానికి రాకండి. చూసిపోవటానికి రావచ్చు, కానీ నేను మాట్లాడను, చూసి వెళ్ళిపోతే మీ స్టూడెంట్స్, మీ వాళ్ళు, మీ పిల్లలు ఎవరైనా శ్వేతద్వీపంలో క్లాసులు తీసుకోవటానికి వస్తే వారితో పాటు మీరందరూ రావచ్చు. పిల్లలు రావచ్చు, పెద్దలు రావచ్చు, అందరూ రావచ్చు.